మీకు రామాయణంలో కూడా సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతతోటి రాముడి గురించి వర్ణిస్తూ పురంధర సమో బలే బలమునందు పురంధరుడితో ఇంద్రుడితో సమానుడు అని చెప్పాడు. అంటే ఇంద్రుడు అంత బలవంతుడని రాముడిని పోల్చాడంటే ఇంద్రుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి, వాడే సామాన్యుడు కాదు. అందువల్ల ఆయనకి అహంకారం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఇంద్రుడు త్రిలోకాధిపతి, బలవంతుడు, మహాత్ముడు, ధర్మాత్ముడు, జ్ఞాని, అన్ని విద్యలు కలిగిన వాడు, మహిమ కలిగిన వాడిని పొగుడుతున్నారు కాబట్టి నా అంతా గొప్పవాళ్ళు లేడు అనుకున్నట్ట. ఈ పొగడ్తలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సమా, మేము మీరు అనే తేడా లేకుండా ఎంత గొప్పవాడైనా పొగడ్తలకి లొంగాడా అధపాతాళానికి పోతాడు. బాగా జనం పెరిగిపోయి కీర్తితో చప్పట్లు కొడుతున్నప్పుడు ఒక్కొక్కటి ఉపన్యాసం చెబుతుంటే ఎక్కడికి వెళ్ళినా లక్షలకు లక్షలు జనం వచ్చేసారు అనుకోండి, వీడికి అహంకారం వస్తుంది, పిచ్చాడికి ఇదంతా నా మహిమ అనుకుంటాడు, ఆ పైవాడి మహిమ అనుకోడు. అలాగే ఒక్కొక్కప్పుడు ధనం వచ్చేస్తున్నప్పుడు కూడా అంతే, ఈ డబ్బంతా నా శ్రమతో సంపాదించానని అహంకరించి విర్రవీగాడా మళ్ళీ దరిద్రుడైపోతాడు, పునర్మూషికో భవ అవుతాడనమాట. మీకు చాలా కాలం క్రితం నేను ఒక ఆయన ఉపన్యాసం వినేవాడిని నా చిన్నప్పుడు, ఆయన ఉపన్యాసం చెబుతుంటే గాలి కింద జనం వచ్చి పడిపోయేవారండి. ఆయన పేరు కూడా గాలి శేషగిరిరావు గారు, మహానుభావుడు, ఏం బాగా చెప్పేవాడండి. ఆ రోజుల్లో 10,000 మంది 5,000 మంది వచ్చి పడిపోయేవారు. నా చిన్నప్పుడు నేను అప్పుడు ఇంచుమించుగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నప్పుడు మా ఊళ్ళో గణపురంలో ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక 12-15 ఏళ్ళు ప్రభంజనం అనమాట, ఎక్కడికి వెళ్ళినా ఏ మీడియా లేని రోజుల్లో. ఆ తర్వాత ఓసారి కొవ్వూరులో దూర్బల ప్రభాకర శర్మ గారు ఆయన ఉపన్యాసం పెట్టారు, అప్పుడు నేను వెళ్ళాను. నేను అప్పుడు సిఆర్ రెడ్డి కాలేజీలో ఉపన్యాసం లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఆ ఉపన్యాసం పెట్టించిన ప్రభాకర శర్మ గారు, నేను, మైకు పెట్టేవాడు, ఓ దీపం పెట్టేవాడు, 4 తప్ప ఎవరూ లేరు. కాలం అంచేత మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనం వస్తారు పోతారు, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, కీర్తి వస్తూ ఉంటుంది పోతుంది, ఎప్పుడూ నిరహంకార స్థితిలో ఉండాలి. నిరహంకారం, నిరస్తపాపం, సుజనత్వం ఈ మూడు ఉంటే వాడు ఎప్పుడూ శాశ్వతుడై ఉంటాడు అని శ్రీ పరమేశ్వరుడు సతీదేవికి చెప్పాడు. అంటే అహంకారం ఉండద్దు, నేను గొప్పవాడిని, ఇదంతా నా ఘనత అని ఎప్పుడూ మనస్సులోకి రానివ్వద్దు. వస్తుంది, రాదు అని అనడానికి వెళ్ళేది ఎంత గొప్పవాడికైనా వస్తుంది, కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు అదుపులో పెట్టాలి దాన్ని. అటువంటి వాడు నిరహంకారి. నిరస్తపాప, అస్తపాప అంటే ఎప్పుడూ పాపములతో కొట్టుమిట్టాడేవాడు. నిరస్తపాప అంటే ఏనాడు పాపం జోలికి వెళ్ళనివాడు. పొరపాటున తప్పు చేసినా మళ్ళీ దిద్దుకుని ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉందామనుకుంటే వాడు నిరస్తపాపుడు. అప్పుడు వాడు ఏమవుతాడు, సుజనుడు అవుతాడు. ఈ మూడు లక్షణములు ఉంటే వాడికి ఈశ్వరత్వం వస్తుంది అన్నారు. అదే శివుడికి మూడు కళ్ళు అంటే, అంతేగాని త్రినేత్రుడు అంటే మనం అనుకున్న ఊరికే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడని కాదు. ఒకటి నిరహంకారం, ఒకటి నిరస్తపాపం, మూడవది సుజనత్వం. ఈ మూడు ఉన్న ప్రతి వ్యక్తి త్రినేత్రుడే, త్రినయనుడే. ఆ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంద్రుడికి అలా కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి జనం హారతులు పట్టడంతో, ఓహో ఇంతమంది దేవతలు, ఇంతమంది ఋషులు, ఇంతమంది మహానుభావులు నన్ను పొగుడుతున్నారంటే నేను గొప్పవాణ్ణి, నాలో ఏదో మహిమ ఉన్నదనుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళినా బలవంతుడు అంటున్నారంటే నన్ను మించిన బలవంతుడు లేడు. సంపదలు ఇక నావే, కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, చింతామణి ఉంది, సకల స్వర్గ సంపదలు ఉన్నాయి, ఈ విధంగా నేను ఐశ్వర్యవంతుడు అనుకున్నాడు. బాగా గర్వం నెత్తికెక్కింది. ఒకనాడు ఆయన దేవసభ ఏర్పాటు చేశాడు. సభలో ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నాడు, దిక్పాలకులంతా పక్కన కూర్చున్నారు, తక్కిన దేవతలంతా వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు. ఆ సమయంలో రంభ, ఊరవశి అపూర్వంగా నృత్యం చేస్తున్నారు. ఇంతలో ఆఖరణ గురువుగారు బృహస్పతి వచ్చాడు సభలోకి. గురువుగారు రాగానే ఎత్తి పరిస్థితుల్లో లేచి నిలబడి నమస్కరించేవాడు పూర్వం ఇంద్రుడు. చెప్పానుగా అహంకారం పెరిగిపోయింది, అందుకని గురువుగారిని చూసి కాలు మీద కాలు వేసుకుని టీవీగా, అసలు ఆయనకే చూడలేదు, లేవలేదు, నమస్కరించలేదు, కనీసం రండిని స్వాగతం పలకలేదు, కూర్చోమని ఆసనం చూపించలేదు, ఎర్రబడిన కళ్ళతో పూర్తిగా తిరస్కార భావంతో చూశాడు. పాపం గురువుగారు ఖిన్నుడై పోన్లో కూర్చుందామా అని చూస్తే ఎక్కడ ఒక్క ఆసనం లేదు. మహాత్ములు వచ్చినప్పుడు కూర్చోమని ఒక్క ఆసనమైనా ఇవ్వాలండి, అది బాధ్యత మంది. కానీ ఇంద్రుడు అహంకరించాడు, అతనితో పాటు దేవతలకి ఏదో పోయే కాలం వచ్చి ఒక్కళ్ళు కూడా గురువుగారికి ఆసనం ఇవ్వలేదు, కనీసం లేచి కూర్చోమని అనలేదు ఎవరు. పాపం గురువుగారు చిన్నపోయి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఇంద్రుడికి ఎడమ కన్ను ఎదిరింది, ఎడమ చెయ్యి ఎదిరింది, కొంచెం భయం కలిగింది. అరే రే, నేను పొరపాటు చేశాను అనుకున్నాడు. ఎంత చెడ్డ జ్ఞాని కదా ఒకప్పుడు. అందుకని గురువుగారు వచ్చారు, ఎవరం లేవలేదు, ఆసనం ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు, ఎంత పొరపాటు చేశామనుకుని ఆ తర్వాత దిక్పాలకులతోటి, దిక్పాలకులారా ఇవాళ మనం ఏమైనా పొరపాటు చేశామా అన్నారు. మీతో పాటు మేము చేసామండి పొరపాటు, పోనీ నువ్వంటే అహంకరించామనుకో, యముణ్ణి ధర్మాత్ముణ్ణి నేనన్నా నా ఆసనం ఇవ్వాలి కదా, ఇవ్వలేదన్నాడు యముడు. నిర్వృతి తెల్లబోయాడు, వాయువు కంగారు పడ్డాడు. కుబేరుడు చ ఐశ్వర్యం వల్లే నేను గురువుగారిని పట్టించుకోలేదన్నాడు. ఈశానుడు పక్కకి తప్పుకున్నాడు. ఇంకా అగ్నిహోత్రుడైతే నేను చాలా పెద్ద పొరపాటు చేశానన్నాడు. ఇలా ఎవరికి వాళ్ళు చిన్నబోయారు. ఆ రోజు నుంచి ఇంద్రుడికి మనశ్శాంతి లేక నానా రకాలుగా బాధలు పడ్డాడు. ఈలోపు ఏం జరిగింది, గురువుగారు అదృశ్యమై వెళ్ళిపోగానే గురువుగారిని ధిక్కరించాడు ఇంద్రుడు అని తెలిసింది శుక్రుడికి. శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు. బృహస్పతిని దేవతలు గౌరవించినంతకాలం శుక్రాచార్యుడు రాక్షసుల్ని రెచ్చగొట్టి దేవతల్ని జయించేలా చేయలేకపోయాడు. ఇప్పుడు గురువుగారు తప్పుకున్నారుగా, దేవతలని ఇప్పుడే జయించవచ్చు అనుకుని శుక్రుడు రాక్షసుల దగ్గరికి వచ్చి, రాక్షస వీరులారా మనకి మంచి అవకాశం దక్కింది, బృహస్పతిని అవమానించాడు ఇంద్రుడు, దాంతో బృహస్పతి ఎక్కడికో వెళ్ళిపోయాడు, గురుకటాక్షం పోయిన దేవతల్ని ఇప్పుడు మనం చాలా తేలికగా జయించవచ్చు, నడవండి మనందరం కలిసి వెళ్ళిపోదాం యుద్ధానికి అన్నాడు అని ఒక గొప్ప యజ్ఞం చేసి ఆ యజ్ఞగుండంలో నుంచి రకరకాల ఆయుధాలు సృష్టించి రాక్షసులకు ఇచ్చాడు శుక్రాచార్యుడు. నిజానికి శుక్రాచార్యుడు బృహస్పతి కంటే గొప్పవాడు అండోయ్. కానీ దురదృష్టం ఏంటంటే మంచి ఉద్యోగం లేదు ఆయనకి, అదొకటే తేడా. ఆయన పార్టీ బాలేదు. మంచి పార్టీలో చేరితే ఎంత గొప్పవాడైనా రాణిస్తాడు, చెడ్డ పార్టీలో చేరితే ఎంత గొప్పవాడైనా, పార్టీ చెడ్డది కదా దాంతో వాడికి పేరు రమ్మన్నా రాదన్నమాట. పెద్ద సమస్య ఏంటంటే బృహస్పతి కంటే శుక్రుడికి ప్రతిభ ఎక్కువ, కానీ బృహస్పతి దేవతలకు గురు అవడం వల్ల బాగా గొప్పవాడయ్యాడు, కీర్తి పొందాడు. శుక్రాచార్యుడు ఈ బృహస్పతి మీద ద్వేషంతో ఈ దిక్మాల పార్టీలో చేరాడు, ఈ కిరస్థానం పార్టీలో, ఈ రాక్షసుల పార్టీలో. దాంతో వాడి జీవితం అంతా దెబ్బతిన్నాడు. అదన్నమాట పెద్ద సమస్య. మన మతంలో ఉద్యోగం లేదని తక్కిన మతాలు తోలిగెడితే ఇలాగే నాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్సనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మం ఎప్పుడూ నీకు గొప్పది. ఎవడన్నా తల్లిని విడిచిపెట్టి ఈవిడ మా అమ్మ కాదండి, నేను కొత్త తల్లిని స్వీకరిస్తానని అంటాడా, అంటే అంతకంటే నీచుడు ఉంటాడా? మన మతాన్ని, మన ధర్మాన్ని, మన శాస్త్రాలను విడిచిపెట్టి ఈ పనికిమాలిన మతాలకి పొద్దున్న సాయంత్రం లేకుండా ఆదివారం ప్రార్థనలు గడితే వాళ్ళు అంత నీచులు, తల్లికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని చెప్పారు. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ, నీ ధర్మంలో చచ్చిపోయినా పరాల. నిధనము అంటే చచ్చుట అని అర్థం. నీ మతంలో తిండి లేక చావు, కానీ పరధర్మంలో వాడు నూనె ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, పలవు పెడుతున్నాడు అని పెడితే నువ్వు అలవులు పలవులు అయిపోతావు, నాశనం అయిపోతావు అని చెప్పాడే. పరధర్మో భయావహ, పరధర్మం ఎప్పుడూ భయంకరమే. ఎందుకంటే దరిద్రం ఎక్కడ చూసినా పక్కనేమో గోదావరిలోనేమో బంగారం లాంటి వశిష్ఠ మహర్షి, ఆ పక్కనే మేరీమాత విగ్రహం అంట, దౌర్భాగ్యులు పట్టుకొని అక్కడ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేంటి మీరు? నేను ఎప్పుడు ఇంత ధైర్యంగానే చెబుతాను, నాకేం మొహమాటం లేదు. ఎందుకంటే పరధర్మం పరధర్మం, వాళ్ళని తిట్టడం కోసం నేను చెప్పేది కాదు. మనం వాడు స్వతసిద్ధంగా మతంలో పుట్టినవాడు పక్కన పెడితే తల్లిని తండ్రిని విడిచిపెట్టి అన్యమతాలను స్వీకరించడం లాంటి ప్రమాదకరమైన పనులు చేస్తే ఇహం ఉండదు, పరం ఉండదు. ఈ ధర్మములో హాయిగా ఉన్నంతలో సుఖంగా ఉందాం. భగవంతుడు మనకి తిండికి ఎప్పుడు లోటు చెయ్యడు. ఈ ప్రకృతి ఆశలు తీరుస్తుంది, దురాశ తీర్చదని చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు, గుర్తుపెట్టుకోండి. నీకు దురాశ ఎక్కువైపోయి కోట్లు కోట్లు వచ్చి పడిపోవాలనుకుంటే తీర్చదు, కానీ సుఖంగా బట్ట తిండి ఎంతో కొంత వసతి ఇచ్చి తీరుతుంది. మనం వాటితో సంతృప్తి పొందక ఇంకా 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 ఏదో సంపాదించాలని వెంటపడడం వల్ల నశించిపోతున్నాం. అది ఎప్పుడూ యోగ ప్రక్రియకి విరుద్ధం. యోగి యొక్క లక్షణం ఏమిటి అంటే కోరికల్ని అదుపులో పెట్టుకోవటం. యోగ చిత్తవృత్తి నిరోధక అని. కాబట్టి ఇప్పుడు ఏమిటనమాట, మహాత్ముడైనప్పటికీ శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడి దగ్గర ఉన్న శక్తులు నిజానికి బృహస్పతి దగ్గర లేకపోయినా రాక్షసులకు గురి అవడం వల్ల అనుకున్నంత కీర్తి పొందలేకపోయాడు. బృహస్పతి తన కొడుకుని కచుణ్ణి శుక్రుడి దగ్గరికి వెళ్ళి చదువుకో, ఆయన దగ్గర మృత సంజీవని నేర్చుకొని పంపాడా లేదా? కానీ శుక్రుడు తన పిల్లల్ని పంపాడా బృహస్పతి దగ్గరికి? అంటే బృహస్పతి దగ్గర కంటే శుక్రుడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, సామాన్యుడు కాదు శుక్రుడు అంటే. కానీ కొంచెం బృహస్పతి మీద ఉన్న వైరుధ్యం వల్ల ఇటు రాక్షసుల వెంట పడ్డాడు. తర్వాత అది మారిపోయాడు అనుకోండి, ఇప్పుడు శుక్రుడు బృహస్పతి ఇద్దరు పరమమిత్రులు, పైకి అలా కనపడతారు. కానీ కొంతమంది ఏ పార్టీలోనూ వాళ్ళిద్దరూ వాళ్ళు బాగానే ఉంటారు, ఈ మధ్యలో వీళ్ళు కార్యకర్తలు కొట్టుకుంటారు. కానీ అలాగా శుక్రాచార్యుడు తన దివ్యశక్తులతో ఆయుధాలు ఇచ్చి రాక్షసులను వెంట పెట్టుకుని స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చాడు. దాంతో ఇంద్రుడు వణికిపోయి పరుగు పరుగున బృహస్పతి ఇంటికి వెళ్ళి అక్కడ తారాదేవిని, అమ్మ గురువుగారు ఎక్కడున్నారంటే, ఏమోనైనా నీ సభకు వచ్చిన తర్వాత గురువుగారు నాకు కనపడకుండా మాయమైపోయారు, ఆయన చాలా బాధపడ్డారు అంది ఆవిడ. బృహస్పతి మాయమైపోయాడు కావాలని కనపడకుండా అదృశ్యుడైపోయాడు తన శక్తితో. ఇంత అవమానం తట్టుకోలేక ఆయన శిష్యులకి కనపడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు గురువుని స్వీకరించాక ఆ వ్యక్తిని జీవితంలో మాట వరుసకు కూడా అవమానించకండి. గురువుగారి మనస్సు గాయపడితే జీవితం హేయమవుతుంది. ఇప్పుడు ఇంద్రుడు గురువుగారు కనపడక ఏడుస్తూ వచ్చాడు. ఘోర యుద్ధంలో తుక్కు కింద ఓడిపోయాడు. మామూలు తుక్కా కాదు, పరాజితులవడంలో కూడా పూర్తిగా ఓడిపోయి చావు దెబ్బలు తిని వెంటనే దేవతలను వెంట పెట్టుకుని గాయాల పాలై బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, నీకు నమస్కారం అని సాష్టాంగపడ్డాడు. బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి, బాగా చావు దెబ్బలు తిన్నాక ఇప్పుడు దారిలోకి వచ్చినట్టున్నావు, ఆనాడు గురువుగారిని అవమానించిన పాపం ఇప్పుడు రాక్షస రూపంలో నిన్ను పీడించింది. ప్రతి వ్యక్తి తాను చేసిన పాపాన్ని ఏదో ఒకనాడు కష్టరూపంలో అనుభవిస్తాడు, గుర్తుపెట్టుకో అనగానే అయిందేదో అయిందండి, రక్షించండి అన్నాడు. ఇప్పుడు మీ గురువుగారిని తీసుకొచ్చి నీకు ఇవ్వడం నా వల్ల కాదు, గురువు లేకపోతే నువ్వు రాక్షసుల చేతిలో పూర్తిగా ఇంకా మళ్ళీ ఇంకోసారి ఓడిపోతావు, నీ రాజ్యం పూర్తిగా పోతుంది, నువ్వు అడవుల పాలవుతావు, కాబట్టి తాత్కాలికంగా మరొక గురువును ఆశ్రయించు అన్నాడు. బృహస్పతి అంత గొప్ప గురువు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడండి అన్నాడు ఇంద్రుడు. త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ ప్రజాపతి తన మహిమతో యజ్ఞగుండం నుంచి 3 తలలు కలిగిన ఒక పురుషుణ్ణి సృష్టించాడు. యజ్ఞగుండం నుంచి పుట్టాడు, అయోనిజుడు వాడు, స్త్రీ గర్భం నుంచి రాలేదు. అతనికి విశ్వరూపుడు అని పేరు. 3 తలలు ఉంటాయి గనక త్రిశూరుడు అంటారు. అందులో ఒక తలతో సోమరసం తాగుతాడు, ఒక తలతో భోజనం చేస్తాడు, ఒక తలతోటి వేద పఠనం చేస్తాడు. అతడు బృహస్పతి కంటే కూడా పండితుడు. ప్రస్తుతం ఆయన పాదాలు పట్టుకుంటే నిన్ను తిరిగి ఇంద్రుణ్ణి చేస్తాడు. వినయంగా ఉండాలి సుమా అనగానే, ఏదో నండి బాబు, ముందు గురువుగారు అంటూ దొరికితే చాలండి, పరుగు పరుగున దేవతల్ని వెంట పెట్టుకుని త్రిశూరుడున్న చోటుకు వచ్చాడు ఆయన. కాల లోచన అని పేరు కలిగిన ఒక రాక్షస స్త్రీ ఉండేది పూర్వం. ఈ కాలలోచన అనే రాక్షస స్త్రీని త్వష్ట అనే ప్రజాపతి పెళ్లి చేసుకుని ఆవిడతో కలిసి యజ్ఞం చేసి ఈ త్రిశూరుణ్ణి సృష్టించాడనమాట. ఆ త్రిశూరుడు దండకారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన దగ్గరికి దేవతలతో పాటు ఇంద్రుడు వెళ్ళి నమస్కరించి, మీరే మా గురువులండి, మా గురువుగారు మాయమైపోయారండి అంటే, గురువుల్ని మరి ఎప్పుడూ ధిక్కరించకూడదు, మరొక మాట చెబుతున్నాను, మీ గురువుగారు ఎప్పుడన్నా కనపడితే ఈయన కొత్త గురువు గనక పాత గురువుని విడిచిపెట్టామని ఎప్పుడు అనకండి, పాత గురువు పాత గురువే, కొత్త గురువు గురువే. ఇప్పుడు ఎల్కేజీ వరకు పాఠం చెప్పినవాడు లేక ఎలిమెంటరీ సెక్షన్లో 5వ తరగతి వరకు పాఠం చెప్పినవాడేనా గురువే, హై స్కూల్కి వెళ్ళాం కదా నన్ను చిన్న గురువుగారిని వదిలేస్తామా, హై స్కూల్లో పాఠం చెప్పిన గురువుని మళ్ళీ కాలేజీకి వెళ్ళాక మర్చిపోతామా, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి పాఠం చెబుతాడు. వీరందరికంటే మంత్రోపదేశం చేసిన గురువు ఇంకా గొప్పవాడు. కాబట్టి ఏ గురువుని ధిక్కరించకు. నువ్వు ఇవాళ నన్ను గురువుగా స్వీకరించి రేపు ఎప్పుడైనా బృహస్పతి కనబడితే ఇవో కొత్త గురువుగారు వచ్చారు కనుక పాత గురువు నిన్ను గెంటేస్తున్నానని అనకూడదు, ఆయన మళ్ళీ యథాతథంగా గురువుగా స్వీకరిస్తావంటే స్వీకరిస్తానండి అన్నాడు. అంటే జ్ఞానులైన గురువులు ఎప్పుడూ పాత వాళ్ళని తిరస్కరించమని చెప్పరు. నేను కొత్త అండి వచ్చా కనుక పాత గురువు గారికి స్వస్తి చెప్పు చెక్కు చెప్పు అనరు. త్రిశూరుడు జ్ఞాని, అందువల్ల బృహస్పతిని మళ్ళీ గౌరవిస్తానని మాట వేయించుకుని అప్పుడు వీళ్ళని శిష్యులుగా స్వీకరించాడు. యజ్ఞం చేసి ఆ యజ్ఞగుండం నుంచి అనేక శక్తులు ఇచ్చాడు. నారాయణ కవచం అని ఒక కవచం ఉన్నది. ఈ కవచాన్ని ఈ త్రిశూరుడు దేవతలకు ఉపదేశించాడు. భాగవతం 6వ స్కంధంలో అపూర్వంగా ఉంటుంది ఈ నారాయణ కవచం. అందులో శ్రీ మహావిష్ణువు పాదములను రక్షించుగాక, నారాయణుడు నడుము రక్షించుగాక, నరసింహుడు వెన్నుపూస రక్షించుగాక అని మొత్తం శరీరమునంతా విష్ణువు ఒక్కొక్క రూపంతో ఎలా రక్షించాలో తెలియచేసే ఒక అపూర్వమైన మంత్రశక్తి ఉంది అందులో. దానికి కవచము అని పేరు. కవచం అంటే ఏమిటి? రక్షణ కలిగించున్నది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు బాణముల దెబ్బ తగలకుండా, తుపాకీ గుళ్ళు తగలకుండా, శరీరానికి ఇనుముతో తయారు చేసినటువంటి ఒక తొడుగు తొడుక్కుని వెళ్ళేవారు పూర్వం. ఆ తొడుగు తొడుక్కుంటే ఏమిటనమాట, బాణం దీనికి తగిలి కింద పడిపోతుంది. శరీరమునకు ఆయుధము తగలకుండా రక్షణ కలిగించే తొడుగును కవచం అంటారు. నారాయణ కవచం ఇటు శరీరాన్ని మనస్సుని కూడా ఏ విధమైన ఆయుధములు తగలకుండా ఇబ్బంది లేకుండా రక్షిస్తుంది. చాలా అపూర్వమైనది. ఇప్పుడు ఉచ్చరించకూడదు కనుక ఉచ్చరించట్లు ఉదయం పూటే ఉచ్చరించాలి దాన్ని. ఆ కవచాన్ని గురూపదేశం పొంది చేసిన వాడు ఎప్పుడూ కూడా రోగాలతో మరణం పొందడు. చాలా గొప్పదది. ఆ కవచాన్ని దేవతలకి ఇంద్రుడికి ఈ త్రిశిరుడిచ్చాడు. ఇచ్చి ఇంద్రుడితో ఒక గొప్ప మాట చెప్పాడు, ఇంద్ర ఈ కవచం చాలా గొప్పది. పూర్వం ఒక మహారాజు గారు 30 సంవత్సరముల పాటు ఈ నారాయణ కవచాన్ని జపం చేశాడు. జపం చేసి ఆ ప్రభావంతో ఒక ఎడారి ప్రాంతంలో తన శరీరాన్ని విడిచిపెట్టి తనంత తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన శరీరం ఎడారిలో అలా పడిపోయింది. ఎడారిలో ఆ శరీరం కొంతకాలం ఉంది. ఒకనాడు చిత్రకేతుడని ఒక గంధర్వుడు ఉన్నాడు. ఈ గంధర్వుడు తన భార్యల్ని వెంట పెట్టుకుని విమానం మీద ఆకాశంలో ఎగురుతూ నారాయణ కవచం చదువుకుని శరీరము విడిచిపెట్టినటువంటి ఆ మహానుభావుడైన ఋషి శరీరం ఉన్న చోటకు వచ్చాడు. ఆ శరీరం నుంచి విమానం పోతూ ఉంటే టక్కన విమానం కింద కూలిపోయి కింద పడిపోయాడు వీడు. వీడి మహిమలు పోయాయి, విమానం కదలలేదు, వీడికి సామాన్య శక్తులు కూడా ఉడిగిపోయాయి. అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుని గంధర్వుణ్ణి హాయిగా ఆకాశంలో ఎగిరేవాడిని ఏ వస్తువు కావాలంటే వస్తువు వచ్చేది, అటువంటిది నా మహిమలు ఎందుకు పోయాయని ఏడుస్తూ ఉంటే అప్పుడు నారదుడు వచ్చి, నాయన ఈ శరీరం ఉందే ఈ స్కెలిటిన్, అస్థిపంజరం, ఇది నారాయణ కవచం చదివిన ఒక మహారాజు గారిది. ఆయన ఋషిగా శరీరం విడిచిపెట్టాడు. నారాయణ కవచం చదివిన ఉత్తముడి శరీరం మీద నుంచి ఎవడన్నా వెడితే వాడి శక్తులు పోతాయి. నారాయణ కవచం చదువుకున్న వాడికి నమస్కారం చెయ్యాలని శాస్త్రం. నువ్వు విమానంలో దాన్ని దాటావుగా, దాంతో నీ విమానానికి మహిమ పోయింది, నీ మహిమలు పోయాయి, ఇక నువ్వు ఆకాశంలో ఎగరలేవన్నాడు. అయితే యావజ్జీవితం గంధర్వుడైన నేను ఇలా నాశనం అయిపోవలసిందేనా అంటే కంగారు పడకు. ఆ మహానుభావుడు అస్థిపంజరాన్ని తీసుకెళ్ళి గోదావరి నదిలో కలిపితే నీకు తిరిగి శక్తి వస్తుంది అన్నాడు. అప్పుడు ఆయన ఆ అస్థిపంజరం పట్టుకొచ్చి భద్రాద్రి ప్రాంతంలో గోదావరిలో కలిపాడు. కలపగానే వెంటనే ఇతనికి తిరిగి యథాప్రకారంగా పూర్వపు గంధర్వ మహిమలు వచ్చాయి. విమానం ఆకాశంలో ఎగిరింది, తిరిగి గంధర్వలోకానికి వెళ్ళాడు. నారాయణ కవచం అంత గొప్పది. దానిని చదివి శరీరం విడిచిపెట్టిన వాడి శరీరం దాటితే కూడా ప్రమాదం వస్తుంది మనకి. కాబట్టి ఇంద్ర, ఈ కవచం నిరంతరం చదివితే నిన్ను రాక్షసులు ఏమీ చెయ్యలేరు, కానీ అహంకరించకు, గురుభక్తి విడిచిపెట్టకు అన్నాడు. ఇంద్రుడు ఈ కవచం చదువుకుని రాక్షసుల్ని జయించి మళ్ళీ స్వర్గాన్ని తిరిగి పరిపాలించాడు. కొంతకాలం గడిచింది. ఈలోపు ఏం జరిగింది? ఈ విశ్వరూపుడి తల్లి రాక్షస స్త్రీ అని చెప్పాను మీకు, ఆవిడ తష్ట ప్రజాపతి భార్య. ఆవిడ కొడుకు దగ్గరికి వచ్చి, నాయన నువ్వు దేవతలకు గురువు అయ్యావు కాదన్ను, కానీ నేను రాక్షసులు ఆడబడుచుని మరి మన వాళ్ళని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవద్దా, అప్పుడప్పుడు వాళ్ళకు కూడా మంత్రాలు ఉపదేశించి వాళ్ళని కూడా రక్షించు అంది. దాంతో ఈయన ఏం చేసేవాడు, ఇటు దేవతలకి మంత్రశక్తితో శక్తులు ఇచ్చాడు, వాళ్ళకి శక్తులు ఇచ్చాడు, యజ్ఞంలో వీళ్ళకి ఆహారం ఇచ్చాడు, రాక్షసులకు కూడా సోమరసం ఇచ్చాడు. ఇది క్రమంగా ఇంద్రుడికి తెలిసింది. ఓరి దొంగ గురువా, మా శత్రువులైన రాక్షసులకు కూడా ఆశీర్వచనం ఇస్తావా అంటూ ఒకరోజున గురువుగారి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏమవుతుందంటే, మేము ఉన్నాం గురువులం, పురాణాలు చెబుతాం, ఈ చెబుతున్నప్పుడు ఇక్కడ మాకు ఏ పార్టీ అయితే మాకు సంబంధం ఏమిటండి? పార్టీలు వ్యక్తిగతాలు, ఇక్కడున్న వ్యక్తులు ఈ ఊళ్ళో అందరూ లోకాహ సమస్తాహ సుఖినోభవంతో ఆశీర్వదించాలి. మేము సమస్త ప్రాణులు లోకాలలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. సమస్త లోకాహ, ఒక లోకం కాదు, ఈ భూలోకం మొదలుకొని ఏ లోకంలో ఉన్నవాళ్ళైనా సుఖినః, సుఖము కలిగిన వారుగా భవంతు అవుదురుగాక. అందరూ సుఖంతో ఉండాలని దీవించే వ్యక్తులం కదా. అందుకని ఏమంటే, ఆ పార్టీ వాడు వచ్చాడు కనుక నేరాను, లేక వీడు వచ్చాడు కనుక నేరాను, వాడికి నాకు పడదు అని ఎప్పుడు గురువుల దగ్గర మాత్రం అనకూడదు. బయటికి వెళ్ళాక ఎవడు కొట్లాంటి వాళ్ళవి, అవి మనకి సంబంధంలా. ఇక్కడికి వస్తే పార్టీలు ఉండకూడదు కదా, అది గురుత్వానికే వ్యతిరేకం. పురాణం పెట్టించిన వాడు ఎవరు పెట్టిస్తేనేమిటి, ఏ పార్టీ వాడైతేనే పురాణం అందరికీ పనికి వచ్చేది. కాబట్టి ఫలానా వర్గం వాడు పెట్టాడు కనుక ఈ వర్గం వాడిని రాను అంటే ఇంతకంటే అజ్ఞానం ఏమైనా ఉన్నదా? అమృతాన్ని దేవలోకంలో ఉందని రాక్షసులు తాగడం మానేరా? గోదావరి నది అందరికీ మంచినీళ్ళు ఇచ్చే నది, ఫలానా వాడు ఉన్నాడు కనుక నేను అందులో స్నానం చేయను, ఆ నీళ్లు తాగనంటే చస్తాడు వీడు. కాబట్టి పంచభూతములు ఎటువంటివో, గురువులు ఎటువంటి వాళ్ళు, సమస్త ప్రాణుల్ని రక్షించే ప్రాణవాయువు ఎటువంటిదో, గురువులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు సార్వకాలికులు, సార్వజనీయులు. వీళ్ళు ఒకరికి సంబంధించిన వారు కారు. ఆ విషయాన్ని ఇంద్రుడు మర్చిపోయి, నువ్వు రాక్షసుల్ని గౌరవిస్తున్నావు గనక నేను క్షమించను అంటూ వెనక ముందు చూడకుండా వజ్రాయుధంతో త్రిశూరుణ్ణి పటక్కన దెబ్బకొట్టి చంపేశాడు. అంటే రెండో ద్రోహం ఇది. మొదటేమో గురువుగారిని బృహస్పతిని తిరస్కరించాడు, ఇక్కడేమో రెండో గురువుగారు విశ్వరూపుడు అక్క దెబ్బతో తలలు నరికాడు. విశ్వరూపుడు వెంటనే కిందపడి చచ్చిపోయాడు. చచ్చిపోయాక కూడా మళ్ళీ వీడికి అనుమానం వచ్చింది. ఈ విశ్వరూపుడు నేల మీద పడిపోయాడు, కానీ వీడు ముఖములు చూస్తే బతికున్నవాడిలే కనపడుతున్నాడు. వీడు బతికితే ప్రమాదం, నారాయణ కవచం చదివి నా అంతం చూస్తాడు అనుకుని ఆ పక్కనే ఒక చటకుడు ఉన్నాడు, ఒక వడ్రంగి, గొడ్డలతో చెట్లు కొట్టుకుంటున్నాడు. అతన్ని పిలిచి, నాయన ఈ మూడు తలలు గొడ్డలతో నరికి అవతల బారే అన్నాడు. వాడు చాలా తెలివైనవాడు, నీకంటే స్వార్థం ఉంది అందుకని ఆయన్ని చంపావు, ఆయన మహాత్ముడు, పైగా చచ్చిపోయాడు, చచ్చిపోయిన వాడి తలలు గురువుల యొక్క తలలు నరికితే చాలా పాపం, కాబట్టి నేను నరకను అన్నాడు. కాదు నా ఆజ్ఞ నరుకు అన్నాడు ఈయన. లేదు నేను నరకను అన్నాడు తక్షకుడు. పోని నీకేం కావాలో కోరుకో, వరం ఇస్తాను, చంపు అన్నాడు. అలా రా దారికి, యజ్ఞం జరిగినప్పుడు యజ్ఞములో మా వడ్రంగుల్ని గౌరవిస్తానని మాట ఇస్తే ఈ తలలు నరుకుతానన్నాడు. ఇక మీదట ఏ యజ్ఞం జరిగినా వడ్రంగులకి కూడా అందులో మోక్షంలో ఒక వంతు భాగం ఇస్తున్నాను అని ఇచ్చాడు. అప్పటి నుంచి యజ్ఞంలో చేసే మనం చేసే పుణ్యంలో ఒక భాగం తక్షకులకి చేరుతుందన్నమాట. ఆ వడ్డాపత్రులకి చేరేటట్టుగా వరం ఇచ్చారు దేవతలు. తక్షణం అప్పుడు ఆయన మూడు తలలు నరికవతలు పారేశాడు. అందులో ఈ సోమపానం చేసేటటువంటి తలలో నుంచి పిచ్చుకలు వచ్చి ఎగిరిపోయాయి.